పూర్వకాలంలో భారతదేశం యొక్క సమృద్ధికి భారతదేశాన్ని రత్నగర్భ అనటానికి సకల ఐశ్వర్యాలతో భారతదేశం తొలగొట్టడానికి కారణం ఏంటి అంటే ఓంకారం. కొన్ని సంవత్సరాలు బట్టి నేను మీ ఓంకారం గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓంకారం గురించి ఎంత చెప్పుకున్నా దానికి అంతు ఉండదు. కానీ ఓంకారం అంటే ఏమిటో మళ్లీ అర్థం చేసుకోండి. మీరు ఆ ఓంకారం చేస్తున్నప్పుడు నాకు ఏమీ కనిపించదండి. ఇంకా టేప్ రికార్డర్ అయినా మీకంటే బాగా చేస్తుంది. ఆ వెనకాతలు ఉన్నటువంటి భావ పరంపర మీకు రావటంలే, దాన్ని అర్థం చేసుకోండి. జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలకు అతీతముగా ఉన్నటువంటి చేతనత్వాన్ని మీరు పిలుస్తున్నారు. అదొక ఆర్తి, అదొక పిలుపు. జపయం కాదు, తజ్జపహ తదర్థ భావన. మనసు ఎక్కడో పెట్టి పిలిస్తే ఎలా వాడు వచ్చినా మీరు చూడరు. ఏకనాథ్ పేరు విన్నారు కదా, పండితుడు. ఆయన ఇంట్లో 16 ఏళ్ళు శ్రీకృష్ణుడు కూలి వల్ల పనిచేశాడు. బట్టలు ఉతికాడు, నీళ్లు మేశాడు, అన్ని చేశాడు. అంత మహాపండితుడికి తెలియలేదు. వాడు చెప్పి అన్ని చేయించుకున్నాడు, అంతా చేయించుకున్నాడు. నామదేవుడు ఒకసారి ఏకనాథ్ చూడటానికి వచ్చాడు. ఏకనాథ్ ఉండేటటువంటి ఊళ్ళోనే కృష్ణ మందిరం ఉంది. కృష్ణ మందిరం ఉంటే ఆ కృష్ణ మందిరంలోకి పూజారి అన్ని తరాలు తరాలు బట్టి ఉన్నారు. అక్కడ పూజారులు వాళ్ళకి అర్థం కాలే, ఆ పూజ ఇక్కడ జరిగిపోతుంది. నామదేవుడికి మాత్రం చూడగానే అర్థమైంది కృష్ణుడు ఎక్కడ లేడని. మరి ఎక్కడున్నాడు కృష్ణుడు? ఎవరిని అడుగుతాడు? కృష్ణుడిని అడుగుతాడు. వాళ్ళంత ఈజీగా పలకడగా మీరు ఓంకారం ఇస్తే ఏదో పలికేసి మీకు తన్నొప్పో కాలు నొప్పి ఏదో చేసి మాస్టర్ ఈ ఓంకారంలో అసలు నేను ఇంత గందరగోళం అయిపోయాను, లేకపోతే నేను చాలా సుఖంగా ఉండేవాళ్ళం, మీకోతే పలుకుతుంది కానీ ఓంకారం. నామదేవుడికి పలకలే. అంచేత ఆ కృష్ణుడు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటూ ఉంటే నది పేరు గుర్తు రావటం లేదు. అక్కడ బట్టలు ఉతుకుతున్నాడు పాపం, నల్లగా పొట్టిగా పీలగా 16 ఏళ్ళవాడు కుర్రాడు, బట్టలు ఉతుకుతున్నాడు. ఈయన వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వెళ్ళి పడ్డాడు. నామదేవుడికి అప్పటికే చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి భక్తుడు. ఎప్పుడైతే ఆ కాళ్ళ మీద వెళ్ళిపడ్డాడో అందరూ పరికొస్తే ఏకనాథుడు పాపం కళ్ళమని నీళ్లు పెట్టుకుని, నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో వాడే నా కింద ఊడిగని చేస్తుంటే నాకు అర్థం కాలేదు, అంచేత ఆర్తి లేదు, ఆర్తి లేకపోతే పిలకడు, పలకడు. అంచేత ఈశ్వర ప్రణిధానం ఆ ఓంకారం చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోండి, అదే అంతా కూడా అదేనే మీకు ఈ సంపూర్ణ సృష్టిని నడిపిస్తోంది. కనుక ఎలాగైతే నాకు చీఫ్ మినిస్టర్ తెలుసు అని చాలా మంది పనులు చేయించేసుకుంటారు. ఆవిడు వెళ్లి అడగడు చీఫ్ మినిస్టర్ వీడు మీకు తెలుసా అని, అడిగితే బండారం బయటపడుతుంది. కానీ అడగంగా మనకు భయం ఏమో, చీఫ్ మినిస్టర్ నిజంగా వాడు తెలుసేమో అని అనేక మోసాలు ఎందువల్ల జరుగుతాయి. చీఫ్ మినిస్టర్ నాకు తెలుసు అంటాం వల్ల అంటే మనం నమ్మేస్తాం. అలాగే మీకు అనేక పనులు జరిగిపోవటానికి కారణం ఓంకారం తెలిసి కాదు, మిమ్మల్ని మీరు మోసగించుకుంటూ ప్రపంచాన్ని మోసగించుకుంటున్నాం. మీరు మోసగించుకోకండి, మిమ్మల్ని మీరు ఈ 6 నెలల్లో లైన్లో పడండి. ఓం కస్య వాచక ప్రణవ, అది మన సిలబస్. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు మీ సిలబస్ అని చెప్పాక ఆ సిలబస్ నా దాశ మనిషిగా ఎవడైనా MBBS చదువుతున్నాను అంటే మీకు అప్పుడే వాడు మెండో స్టెటోస్కోప్ తెల్లగోటు పేషెంట్స్ ని కోసి పారేయటం అంతా కనిపిస్తాయి కదా. మరి ఓంకారం అంటే ఏం కనిపిస్తుంది మీకు? ఏమీ లేదు. మనసు ఎక్కడో తిరుగుతుంది. ఆఖరికి లైన్లో కూర్చోవాలనే స్పృహ కూడా లేదు. 7 లైన్లలో కూర్చోమని అంతా ఒకసారి కూడా ఇంకా చెప్పలేదు. నేను మీకు చెప్పుంటే చేసేద్దు, నేను మీరు చెప్పగానే పట్టుకునే రకాలు మీరు. కానీ ఏం చేస్తాను, నేను చెప్పలేదు మీకు లైన్లో కూర్చోమని. ఇంకా కూర్చోలేకుండా ఉన్నారు కరెక్ట్గా. కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు, వస్తే వాళ్ళకి చెప్పలేరా మీరు? అదే ఓంకారం అంటే జాగ్రత్త అవస్థలోనే మీకు స్మృతి లేదా? ఇంకా స్వప్నావస్థలో స్మృతి రావాలి, ఇంకా ఎక్కడ రావాలి స్మృతి? సుషుప్తావస్థలో స్మృతి రావాలి. ఈ మూడింటికి అతీతంగా ఉన్నటువంటి స్మృతిని ఓంకారం అంటాం. తస్య వాచక ప్రణవ. కానీ వాచక అనే పదం సంస్కృతంలో చాలా విచిత్రమైనటువంటి పదం. ఇందుకు అది విచిత్రమైనటువంటి పదం మననం అంటామంటే అది ఆ స్థితిని కూడా మనల్ని తీసుకొస్తుంది. సంస్కృతంలో మనం వాడేటువంటి మంత్రాలు, వాడేటటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఉదాహరణకి ఇవాళ నుంచి మనం మంత్రపుష్పం మొదలెడతాం. పురుష సూక్తం పూర్తి చేసుకున్నాం, స్త్రీ సూక్తం పూర్తి చేసుకున్నాం, మంత్రపుష్పం మొదలెడతాం. ఇంతకీ దాన్ని మంత్రపుష్పం అని ఎందుకు అన్నారు? మొట్టమొదట మీరు యోగ విద్యలో, వేద విద్యలో మీరు వేసుకోవాల్సినట్టు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ కూర్చోమ్మా. కానీ లైన్లో అక్కడ కనిపించబట్టి ఇక్కడ వచ్చి కూర్చో. అంచేత పుష్పంలో ఎందుకన్నారు దాన్ని? ప్రతిదీ మీరు ఆలోచించుకోవాలి. అక్కడ పుష్పము అని ఎందుకున్నారు అంటే పుష్పానికి మొట్టమొదటి ఏముంటుంది? సువాసన ఉంటుంది. సువాసనకు సంబంధించినటువంటి మనలో ఉన్నటువంటి చక్రం ఏంటి? మూలాధార చక్రం. ప్రతి పుష్పంలోనూ దానికి సంబంధించినటువంటి మధువు ఉంటుంది. దాని యొక్క ఎస్సెన్స్ అంతే కదా మధువు, రుచి. దానికి సంబంధించినటువంటి గ్రంథి ఏంటి, చక్రం ఏంటి మన శరీరంలో? స్వాధిష్టానం. ప్రతి పుష్పానికి ఒక రంగు, ఒక ఆకారం ఉంటుంది. ఆకారం రంగు లేని పుష్పం ఉండదు కదా. ఆకారం రంగు దేంతో తెలుసుకుంటాం మనం? మణిపూరక చక్రంతో తెలుసుకుంటాం కదా. ప్రతి పుష్పము ముట్టుకోవటానికి చాలా మృదువుగా ఉంటుంది. లేకపోతే పుష్పం అన్నాం కదా, అదేమైంది? అనాహతమైంది కదా. దాని తర్వాత ప్రతి పుష్పానికి ఒక విశేషమైనటువంటి వాక్కు ఉంది, శబ్దము ఉంది కదా. ఇంచేత పుష్పం అంటే ఏమైంది? మీ షట్చక్రాలు వచ్చాయి అక్కడ. ఇంచేత మంత్రపుష్పం ఏం చెప్తుంది మనకి? మన యొక్క షట్చక్రాల గురించి చెప్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. మనకి ఆ భాష అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం, ఏమి చేయించాం. మీరు స్తోత్రాల మీద స్తోత్రాలు చదివిస్తే ఏమొస్తుంది? కానీ మనం ఆనందించాల్సినట్టు ఏంటంటే దీన్ని పోకుండా 1000 సంవత్సరాలు బట్టి కాపాడారే, దానికి ఆ కాపాడినటువంటి వ్యక్తులకి మనం ఏం చేసినా తీరదు. ఎప్పుడు నేను ఇంత గొప్పగా పుష్పం అంటే ఇదని చెప్పొచ్చు, కానీ మంత్రపుష్పం నేను ఎక్కడ కనిపెట్టేది? ఎలాంటి పుష్పం ఇది? వాక్కులతో ఏర్పడినటువంటి పుష్పము, మంత్రాలతో ఏర్పడినటువంటి పుష్పము. ఈ పుష్పం అంచేది ఏం చేస్తుంది? మీ యొక్క 6 చక్రాలను నిద్రలేపుతుంది. కనుక దేవాలయంలో చివరిలో మంత్రపుష్పం చేస్తాం. ఇంచేత దేహో దేవాలయ ప్రోక్త. ఇంచేత మన శరీరంలోనే ఆ దేవాలయం ఉంది, ఆ దేవతత్వం ఉంది. ఆ దేవత్వం ఆల్రెడీ ఉంటుంది. ఎందుకు లైన్లో కూర్చోమంటాను? లైన్లో నేను పుష్పం చూడండి, రెక్కలు ఎంత లైన్లు ఉంటాయి. 5 రేకులు ఉంటాయి, 5 రెక్కలను ఉంటాయి. సహస్రదళ 14 ముద్దబంతి పూలు ఉంటాయి. రకరకాలుగా ఒకదాని కింద ఒకటి అమర్చిబడి ఉంటాయి కదా ఒక వ్యవస్థలో. మరి ఆ వ్యవస్థను అర్థం చేసుకోలేటువంటి వాళ్ళు వ్యవస్థలో లేకుండా ఎలా అర్థమవుతుంది? కానీ అర్థం కాదు అది. మరి 7 లైన్లలోనే ఎందుకు కూర్చోమనుకుంటున్నాను? సూర్యగ్రహం కనుక సూర్యకిరణాలు ఏడు ఉన్నాయి కనుక వాక్కులు ఏడు రకాలుగా ఉన్నాయి కనుక మరది కరెక్ట్ గా లేకపోతే ఇది కరెక్ట్ గా ఉండాలి, ఇది కరెక్ట్ గా ఉండాలి, రోజు కరెక్ట్ గా ఉండాలి, కోలమ్స్ కరెక్ట్ గా ఉండాలి, అప్పుడు ఆ వాక్కు మీరు దిగుతుంది. అది అయితే వాళ్ళు దింపాలన్నా దింపుకోలేరు. ఇంచేత యక్ష నాగ గంధర్వ లోకాలలో వాక్కు లేదు, డిజైన్స్ ఉన్నాయంటే. ముగ్గు వేస్తారు మీరు కరెక్ట్ గా, ముగ్గు వేయని ఇంటి ముగ్గులు చూడండి ఎలా ఉంటుందో, కరెక్ట్ గా ముగ్గులు వేసింది ఎలా ఉంటుంది. కరెక్ట్ గా ముగ్గులు ఎలా వేస్తారు మీరు, ఎంత పెద్ద ముగ్గైనా కరెక్ట్ ఎలా వేస్తారు ముగ్గులు? ముందు ఏం చేస్తారు మీరు, చుక్కలు మీ ఇష్టం చేసి పెట్టేస్తారా? మన లైన్ లో పెట్టకపోతే ముగ్గు వేయగలరా? మరి ఇక్కడి మీద ముగ్గులోకి దింపటమే దేవుణ్ణి, దేవుని కూడా మనం ముగ్గులోకి దింపడం మాటలో అర్థం తప్పం ఏం లేదు. ముగ్గులోకి దింపడం అంటే అర్థం అదే. ఇంకేత మీరు కరెక్ట్ గా లేకపోతే నేను ఏం చెప్పినా నేను లాభం అందుకు ఇంకా కొంపలు తెలుసుకున్నాను. ఇంకా మామూలుగా చెప్తే వింటాను నేను, మీరు ఇంకా కర పట్టుకుంటాం అంటే విందాం, ఇంకా కర పట్టుకోవడం ఏం చేశాను నేను. దాని యొక్క అంతరార్థం చెప్తున్నాను, దాని ప్రాముఖ్యత చెప్తున్నాను, దాని ప్రాముఖ్యత వివరిస్తున్నాను, అయినా వినకపోతే ఇంకేత మాస్టర్ కొంపడుతున్నారు అని మీరు విన్ను అనుకోండి, మీ ఇష్టం, దానికి నేనేం చేయలేను. కానీ ఇంకా మీరు అది కరెక్ట్ గా చెప్పినట్టు చేయకపోతే మాత్రం అది కరెక్ట్ చేశాకే నెక్స్ట్ స్టేజ్. అందుకే ఓంకారము అన్నది సిలబస్, సర్వ ప్రపంచానికి సిలబస్. చదువులో రెండున్నర అక్షరాలు చెప్తాం, పిహెచ్డీ చేశారంటే ఇంకా వాడు చదవాల్సింది ఏం లేదనే అర్థం, రెండున్నర అక్షరాలే. మరి స్పిరిచువల్ గా అంతకంటే గొప్పది కదా, మూడు అక్షరాలు పెట్టింది. పిహెచ్డీ అనకుండా ఆ మా అది ఓం అని అది మీరు అనుకుంటూనే, కానీ పిహెచ్డీ పిహెచ్డీ అనుకుంటే మీ పిహెచ్డీ రాదు కదా. భౌతిక జగత్తులో పిహెచ్డీ 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 అనుకుంటే పిహెచ్డీ వస్తుందని మీకు రాదు. కానీ ఓం అనుకుంటే ఆ ఓంకారం యొక్క సర్వజ్ఞత్వము, ఓంకారం యొక్క సర్వవ్యాపకత్వము, ఓంకారం యొక్క సర్వసమర్థత మీలోకి దిగుతుంది, దిగాలి మీలోకి. ఎక్సర్సైజ్ చేయటం మొదలెట్టాడు వాడు, ఒలింపిక్స్ కు వెళ్ళాలి. మరి ఎక్సర్సైజ్ చేయటం మొదలెట్టే వాడు ఏం చేయాలి, సంపాదించుకున్నటువంటి శక్తిని దుర్వినియోగం చేసుకోకూడదు. ఇక్కడ వీడు ఎక్సర్సైజ్ చేసి అక్కడికి వెళ్ళి బీర్ బాటిల్ కొట్టాడు అనుకోండి, మంచిదే, ఎక్సర్సైజ్ చేసినటువంటి ఫలితం వస్తుంది, బీర్ బాటిల్తో గంగలోకి దిగిపోతాడు పూర్తిగా. అంచేత ఆ తపస్సు స్వాధ్యాయము ఉండాలి ఓంకారం చేస్తున్నప్పుడు. ఇంద్రియ నిగ్రహము తపస్సు అంటే, స్వాధ్యాయము అంటే ఆ ఇంద్రియ నిగ్రహాన్ని మీరు మీలో ఎంత దింపుకోగలిగారు అంటే ఆ మూడే చరణాలు సాధనకి. దీనిని లోతులోకి వెళ్లాలి మళ్ళా మీరు స్వాధ్యాయం. మీకు మంత్రపుష్పము అంటే ఇంత అర్థం ఉన్నది అని నాకు తెలిసినంత వరకు మీలో చాలా మంది తెలిసి ఉండదు, గుళ్ళల్లో చాలా మంది తెలిసి ఉండదు పుష్పం అని ఎందుకంటా ఉండని. తెలిసి ఉండకపోతానికి కారణం ప్రశ్నించకపోవటమే. నేను ఏదైనా ఒక వస్తువును పట్టుకుంటే ముందు ఆ పేరు ఎందుకు పెట్టారో అని ఆలోచిస్తారు ఋషులు. ఎందుకంటే ఆ పేరు పెట్టడంలో చాలా అంతరార్థం ఉంటుంది. ఋషులు పేరు పెట్టినప్పుడు సంపూర్ణం ఆ వాక్కులో దింపేస్తారు. తస్య వాచక ప్రణవ, ఆ ఓం అనేటువంటి శబ్దంలో సర్వజ్ఞత్వాన్ని పెట్టారు, సర్వవ్యాపకత్వాన్ని పెట్టారు, సర్వసమర్థత పెట్టారు. కనుక మీరు ఎప్పుడైతే నిశ్చలంగా కూర్చుని విశేషమైనటువంటి భావనతో నాకు చేత కావటం లేదు, గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు మీరు, ప్రశ్న సాల్వ్ చేయలేకపోతున్నారు. వెళ్తాం కాలేజీలో, టీచర్ దగ్గరికి వెళ్ళి ఏమంటాం, నా సాయశక్తిలో ప్రయత్నించాను. ప్రయత్నించాక కండిషన్ అదే, లేకపోతే టీచర్ చెప్పిన ఏం అర్థం కాదు, అసలు పుస్తకం తెరవకుండా ఏమీ చేయకుండా వాడు టీచర్ ఏదో ఫార్ములా ఇచ్చాడనుకోండి, ఆ ఫార్ములా మీకు రాకపోతే. అందుకని ఫార్ములాలు ఖండత పట్టమన్నాను. పురుష సూక్తము స్త్రీ సూక్తము, స్త్రీ సూక్తం అకారము, పురుష సూక్తము ఉకారము. ఇప్పుడు మనం చదువుకోబోయే మంత్రపుష్పం అకారము. చేత ఆ ఊమాయ మళ్ళా చదువుతున్నాం, మనం ఎప్పుడు చేసినా ఆ ఊమాలే, అది దాటి వెళ్ళలేము. అది దాటి ప్రస్తుతానికి మీరు తురియ స్థితికి వెళ్తే తప్ప ఓంకారాన్ని దాటి వెళ్ళలేరు. మీరు అంత అద్భుతమైనటువంటి ఓంకారాన్ని ఎంత చప్పగా పేలవంగా ఉచ్చారణ చేస్తున్నారు మీరు. ఆర్తి తెచ్చుకోండి, నేను చెప్పేది ఎందుకో ఆర్తి మనకి తెలియనిది. గురువు ఎలా చెప్తాడు, సర్వేషామతి గురువు పతంజలి యోగ సూత్రంలో ఓంకారానికి ఏం చెప్తాడు, గురువులందరూ కూడా ఆ ఓంకారం నుంచే ఉత్పత్తి అయ్యారు, బయటకు వచ్చారు ఓంకారం అనేటువంటి బీజం నుంచే. ఆ సర్వేషామతి గురువుని మీరు ఇలాగా ప్రార్థన చేసేది, ఇదా మీ ఆర్తి. కానీ చేస్తే పలుకుతాడు గ్యారంటీగా. అందుకు చెప్పేది ఇంతకంటే మంచి మార్గం లేదు. మీరు ఓం చేస్తున్నప్పుడు ఆ భావన, అంతే ఆ భావనతో మళ్లీ మూడు సార్లు ఓంకారం చేసి మళ్లీ మొదలెడదాం. కరెక్ట్ గా స్థిమితంగా చేతుల్ని వాటిని నడుముని వెన్నుపూసుని కొంచెం వెనక్కి ఉంచుకోండి, కొంచెం వెనక్కి పెట్టండి, నడువు నిటారుగా పెట్టండి. ఆ శక్తి ధార కిందే దిగాలి అంటే మీరు కరెక్ట్ గా ఉండాలిగా. పైపు ఆన్ చేశారు, మడతబడింది ట్యూబ్, కనెక్షన్ పోతుంది అంతే. ట్యాప్ లో జరిగేది ఏంటి చూస్తున్నారు కదా, మళ్ళా మాస్టర్ పైప్ పెట్టండి అంటారు. పైప్ పెట్టి మేము మళ్ళా మడత అలాగే ఉంది అక్కడ. పైప్ పెడితే ఏం లాభం అంతేత, కరెక్ట్ గా ఉంచుకోండి. ఆ మూడు సార్లే మీ జీవితాన్ని మార్చేయవచ్చు. ఏం చెప్పగలం, ఎవరి స్థితి ఎలా ఉందో. కళ్ళు మూసుకోండి, దృష్టిని ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకోండి. ప్రిపరేషన్ కావాలి, రిలాక్స్డ్ గా ఉండకండి. మోకాళ్ళు అవి రిలాక్స్ గా పెట్టుకోండి. కొంతమంది కొంచెం ఎత్తి పెట్టుకున్నారు, జాగా లేకపోతే సర్దుకోండి. అంతే, అది మోర్ ఇంపార్టెంట్ అండి. చాలా రిలాక్స్డ్ గా ఉండాలి. ఇతర కారణాల వల్ల కరెక్ట్ గా కూర్చోలేకపోతే అది వేరే విషయం. మోకాళ్ళ నిప్పుల వల్ల దేనివల్ల కొంచెం భుజాలని వెనక్కి తీయండి, తల కొంచెం వెనక్కి వాల్చండి, మరీ వెనక్కి అక్కర్లే. ఆజ్ఞాచక్రం మీద దృష్టి, గాలి పీల్చుకోండి, ఊపిరితిత్తుల నిండా. ఎన్నిసార్లు వీలవుతే అన్నిసార్లు అనుకోండి. ఎప్పుడైనా అనుకోవచ్చు ఇంట్లో, కానీ ఈ మూడ్ లో తప్పగా చేతులు కాళ్ళు ఎటాల ప్రతి అలా పడేసి కాదు, అసమర్పణ అంకిత భావంతో చేస్తే ఖచ్చితంగా ఓంకారం అది చేయాల్సినటువంటి పని అది చేస్తుంది. ఈ ఓంకారంతో పాటు మనం ఈ దేవాలయంలో ఏం చేస్తున్నాం అనుకున్నాం, ఒకటి పురుష సూక్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. పురుష సూక్తం అంటే ఏంటి, మహర్లోకంలో ఉన్నటువంటి చేతనత్వాన్ని గుర్తుంచుకోండి. ఓం భూ, ఓం భువ, ఓం స్వ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. అంజన మహాపురుషులని, మహర్షులని, మహాత్ములని ఈ పేరు ఎక్కడైతే పెడతామో దానంతా అర్థం ఏంటంటే భూర్భువస్వ ఈ మూడు లోకాలను దాటి అంచేత జాగ్రత్త స్వప్న సుషప్త అవస్థలను దాటి ఉన్నటువంటి చేతనత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అని అర్థం. సరే, ఎక్కడ మహా అనే పదం వచ్చినా దాన్ని గుర్తు చేసుకోండి మీరు. ఇంకేత పురుష సూక్తం మహా కంటే పైన ఉన్నటువంటి నాలుగు లోకాలని చెప్తుంది. అది శ్రీ సూక్తము భూ భువ స్వహ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చెప్తుంది. కానీ ఇవి రెండు విడదీయలేము. మనం ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాన్ని ఎలాగొస్తే విడదీయలేము. పురుషుడు ప్రకృతిని విడదీయలేము మనం. ఇవి రెండు ఒకే నాణానికి రెండు బొమ్మలంటే, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉన్నటువంటి అయస్కాంతాన్ని రెండు ముక్కలు చేశారనుకోండి, మళ్లీ ఉత్తర దక్షిణ ధ్రువాలు ఏర్పడతాయి, మళ్లీ దాన్ని చిన్న చేయండి. అలాగే ఇప్పుడు కూడా అణోరణీయాన్ మహతోమహీయాన్ పైనుంచి కింద వరకు మీరు ఎక్కడికి వెళ్లినా కూడా ఈ పురుష ప్రకృతుల యొక్క కలియక ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవటానికి మనం దేవాలయంలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ మంత్రపుష్పంలోని మొదటి భాగానికి వద్దాం మనం. కానీ మంత్రపుష్పంలోని మొదటి భాగానికి వచ్చే ముందు ఇదంతా కూడా ఒక విశ్వవిద్యాలయంలాగా పూర్వకాలంలో రూపొందించబడేది. క్రైస్ట్, అనేక మంది మహనీయులు, భారతేతర పేరులు మీరు ఎక్కడైనా 1000 సంవత్సరాల కంటే ముందు మీరు చూసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు భారతదేశంలోని దేవాలయ విశ్వవిద్యాలయంలోని దీక్ష పొందిన వాళ్లే ఉంటారు. క్రైస్ట్ కూడా ఇక్కడ గడిపాడు, 4 సంవత్సరాలు గడిపాడు. ఇక్కడ గడిపి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లి మళ్లీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత 33వ సంవత్సరంలో మళ్ళా తిరిగి వచ్చి 80వ సంవత్సరం వరకు హిమాలయాల్లోనే ఉన్నాడు. అతని యొక్క సమాధి ఈనాటికి కూడా శ్రీనగర్ దగ్గర ఎక్కడ ఉంది, నేను చూశాను ఇక్కడ రిఫరెన్స్ నాకు గుర్తులేదు. కానీ అందరూ మహనీయులు కూడా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వాళ్లే. దేవాలయము అనేటువంటి భారతీయ విశ్వవిద్యాలయంలో వాళ్ల శరీరాల్లో దేవత్వాన్ని పెంపొందించుకోగలిగారు. ఎందుకంటే మన సాధన మొత్తం ఏంటి అంటే మనము ఏ దేవతను ఉపాసన చేస్తున్నామో ఆ దేవతా శక్తులు మనకి రావాలి. డాక్టరీ చదివితే డాక్టరీ లక్షణాలు ఎలా వస్తాయో, కెమిస్ట్రీ చదివితే కెమిస్ట్రీ లక్షణాలు ఎలా వస్తాయో, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ లక్షణాలు ఎలా వస్తాయో, దేవాలయంలోకి మీకు వస్తే ఖచ్చితంగా ఆ దేవాలయంలోని శక్తులు మీకు రావాలి తప్ప దేవుణ్ణి అడుక్కోక్కర్లేదు. దానికి కావలసినటువంటి పూజా విధానము అంటే మన ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విధానమే మనము ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేస్తంలో నేను మంత్రపుష్పాన్ని వెళ్ళిపోయేసరికి మీరు పురుష సూక్తం శ్రీ సూక్తం మర్చిపోతే చాలా కష్టాలు వస్తాయి నాకు. ఇంచేత పురుష సూక్తం శ్రీ సూక్తాన్ని మిమ్మల్ని ఎలాగో అలాగా ఈ సూర్యగ్రహణం ముందు మనకి బాగా నోటికి వచ్చేయాలి. వింటూ ఉంటే అదే వస్తుంది, ఏదో ఒక టైం పెట్టుకుని రాత్రి పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు మంత్రపుష్ప పురుష సూక్తం శ్రీ సూక్తాన్ని చూస్తూ పడుకోండి, మంత్రాలు చదువుకుంటూ టేప్ పెట్టుకోండి, మంత్రాలు పడుకుని చదువుకోండి. మీ తప్పులే, మిగతా పనులంతా చేయకుండా ఆ పని చేయండి. నిద్ర లేవగానే కావాలంటే మళ్ళీ ఒకసారి వినండి. కానీ ఆ మంత్రాల యొక్క ట్యూనింగ్ కి, ఆ పురుష సూక్త శ్రీ సూక్త మంత్రాల యొక్క ట్యూనింగ్ కి మీరు అలవాటు పడిపోవాలి. ఇదంతా కాకుండా వీలైన వాళ్ళు విశ్వకర్మ సూక్తాన్ని కూడా వినండి, వీలు ఉంటే భోజనం చేస్తున్నప్పుడు. కానీ పురుష సూక్త శ్రీ సూక్తం మీకు పూర్తిగా వచ్చిన తర్వాత ఈ మంత్రపుష్పాన్ని ఎలా చదువుకుంటున్నామో చూడండి. ముందు పుష్పము అంటే నేను చెప్పాను కదా, అంటే ఈ మంత్రపుష్పం ఏం చేస్తుంది, మనలో ఉన్నటువంటి ఆరు చక్రాలను సువాసన రూపంలో మూలాధార చక్రాన్ని, మధు రూపంలో స్వాధిష్టాన చక్రాన్ని, వాటి రెక్కలని అంటాం పుష్పాల యొక్క దళాలు, వాటి యొక్క రంగు రూపంలో మణిపూరక చక్రాన్ని, దాని యొక్క మృదుత్వము రూపంలో అనాహత చక్రాన్ని, వాక్ రూపంలో విశుద్ధి చక్రానికి గల సంకేతాన్ని చేసుకుంటూ ఇవంతా కూడా ఓ మా ఆజ్ఞాచక్రం నుంచి ఈ పుష్పాలన్నీ ఏ విధంగా అయితే వస్తున్నాయో అదే విధంగా ఈ శరీరాలనేటటువంటి పుష్పాలన్నీ కూడా ఆ ఓంకారం నుంచే, ఆ మంత్రం నుంచి ఉద్భవమవుతున్నాయి, ఉద్భవిస్తున్నాయి అనేటటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఓం ధాత పురస్తాత్ యముదా జహారా చక్ర ప్రవిద్వాన్ ప్రవిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృతేహ భవతి నాన్యపంధ అయనాయ విద్యతే. ధాత అంటే బ్రహ్మ, సృష్టి ఆదిలో ఒకసారి ప్రకృతి లయమైపోయింది, మళ్లీ సృష్టి మొదలెట్టినప్పుడు మొట్టమొదట విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మ బయటకు వస్తాడు. మరి పంచభూతాత్మకమైనటువంటి సృష్టిని సృష్టించాలి, దేంతో సృష్టిస్తాడు, పరికరాలేమి, ఏ పరికరాలు లేవు అక్కడ. ధాత పురస్తాత్ సృష్టి మొదలెట్టక ముందు బ్రహ్మ ఏ స్థితిలో అయితే ఉన్నాడో, ఏ స్తోత్రమును ఉపయోగించి సంపూర్ణ సృష్టిని మొదలెట్టాడో, ఏ స్తోత్రాన్ని ఉపయోగించాడు బ్రహ్మ, ఓంకారము. ఆ ఓంకారమే మూడు వ్యాహృతులుగా రూపొందింది, భూర్ భువః స్వః. ఆ మూడు వ్యాహృతులు మళ్ళా మూడు పదాలుగా మారాయి, తత్ సవితుర్వరిణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా. ఆ మూడు పదాల యొక్క కిరణాలు 16 అక్షరాలుగా మారాయి, కయైలహరీ హసకహలహరీ సకలహరీ. వీటి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు తెలియటానికి హ్రీం శ్రీం క్లీం అనేటువంటి బీజ బిందువులు ఏర్పడ్డాయి. ఇంకా అన్ని ఇంటర్లింక్డే, మళ్ళా ఓంకారం మళ్ళా మాస్టర్ కొత్తగా చెప్తున్నాను, ఏం కొత్తగా ఏం చెప్పడం లేదు, అదే చెప్తున్నా మీకు లింక్ అర్థం చేసుకోవటండే, ఒకదాని పనకాతలు ఉన్నటువంటి లింకులు ఏంటో. అంచేత ధాత పురస్తాత్ మొట్టమొదట ధాత విధాత పురస్తాత్ జబుదా జహార స్తోత్రము చేసి లిఖించును. స్తోత్రము చేశాక మీరు రాయాలి, రాయాలి అనేది నేను నోట్స్ రాసుకోమని చెప్పేది ఎందుకంటే కబుర్లు బాగా చెప్తాం, రాయమంటే రాయలేము. ఇంచేత రాయను, స్పష్టమైన అవగాహన లేదు, స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్ళు మాట్లాడగలడు రాయగలడు, అంచేత రాయాలి మీరు. ఇంచేత ఈ మంత్రపుష్పాన్ని మాత్రము రోజుకి నేను చాలా తక్కువ చెప్తాను, నేను కానీ మీరు రాసుకోండి. ఇంచేత నేను మీకు చెప్పాను, మంత్రపుష్పము పురుష శ్రీ సూక్తాలను మన శరీరం మీద దింపుకునేటువంటి విద్య, అది తీసుకుని బయటకు వెళ్తాం మనం. ఇంచేత మంత్రపుష్పం పూర్తయిపోగానే ఇంకా తీర్థ ప్రసాదాలు పుచ్చుకోవడం, బయటకు వెళ్ళిపోవడం. అంటే దేవాలయంలో మీరు బయటకు ఎప్పుడు వెళ్తున్నారు? ఈ ప్రాక్టికల్ చేసిన తర్వాత. అంచేత ధాత పురస్తా జముదా జహారా, ఏ విధాత అవుతే సృష్టికి ముందు స్తోత్రము చేసి లిఖించెను. ఏమని లిఖించట? శక్ర ప్రవిద్వాన్ ప్రతి చశ్చ తస్రహ శక్ర అప్సర్సను పంపించేవాడు ఎవరు? ఇంద్రుడు. శక్ర అంటే ఇంద్రుడు అని ఎందుకంటామంటే శతక్రతు 100 యజ్ఞాలు చేసినవాడు. మనం ఎన్ని యజ్ఞాలు చేసాము లెక్క పెట్టుకోండి. మనలో వాళ్ళందరూ కూడా ఇంద్రా టు ది పవర్ సంథింగ్, అందరూ వందలాది యజ్ఞాలు చేసి ఉంటారు మీరు శక్ర. కానీ మీరు చెయ్యండి ఏంటి అంటే ప్రవిద్వాన్ తెలుసుకోలేదు, ప్రకటీకరించలేదు మీలో ఉన్నటువంటి ఆ శక్రత్వాన్ని, 100 యజ్ఞాల యొక్క అనుభవాన్ని మీరు ప్రకటీకరించలేదు. ఇంచేత యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞం ఎందుకు చేస్తున్నారో మీరు మర్చిపోయారు. ఎందుకు యజ్ఞం చేస్తున్నాం మనం? చేస్తున్నారు కదా మీరు చాలా మంది ప్రతిరోజు యజ్ఞం. ఏ మీరు తప్పు పట్టుకోవటానికి నేనేం అంటే, చాలా మనం ఎంత భయంకరమైనటువంటి అంధకారంలో చేసేసి మేము ఏదో చాలా గొప్ప పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం అని చెప్తున్నాం. అంతకంటే ఏమే యోగం అంటే ఏంటో చెప్పండి చూద్దాం. ఎవరు గట్టిగా చెప్పటలే, ఖచ్చితంగా గట్టిగా చెప్పండి, నిలబట్టి వింటున్నారు మీరు. యోగము అంటే ఏంటి? సూర్యకిరణముల ద్వారా మన శరీర నిర్మాణాన్ని తెలుసుకుని తద్వారా ప్రపంచంలో ఉన్నది సూర్యుడే అని తెలుసుకోవటం, అంతేగా. నిలబట్టి చెప్తుంది అదే కదా, అది ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీకు అవగాహన కాదే అది, అందుకని మళ్లీ మళ్లీ చెప్పేది. ఇది ఇక్కడ చెప్పబడుతున్నది ఖచ్చితంగా సైంటిఫిక్ గా మీకు బుర్రకు ఎక్కించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక్కడ. అదే వేదం అంటే, అదే తెలుసుకోవటం. వేదం అంటే జ్ఞానం. సూర్యుడే మీరు, సూర్యుడిలో ఏ 7 కిరణాలు ఉన్నాయో ఆ 7 కిరణాలు మీలో ఉన్నాయి. కానీ అది అని మీకు తెలియటం లేదు కనుక ఆ యజ్ఞం చేసినా మీకు ఫలితాలు రావటం లేదు. అంచేత శక్ర ప్రవిద్వాన్, ఆ యజ్ఞము ద్వారానే మీరు దీన్ని ప్రకటీకరించుకోగలరు. అంచేత యజ్ఞ విద్య తెలియాలి మీకు. అంచేత ఖచ్చితంగా ఇది అయిపోగానే మిమ్మల్ని యజ్ఞ విద్య నేర్చుకోమంటున్నాం. అది ఎలా ఉండాలి? కనీసం మీకు తెలిసాక 100 చేయాలి. యజ్ఞ విద్య అంటే ఏంటో తెలిసాక. తెలిసాక 100 చేయడానికి ఏముంది? చాలా చేసేవచ్చు. తెలియక ముందే చేసేసారు మీరు వేలాది వేల యజ్ఞాలు. తెలిసి చేయటం ఇంకా ఈజీ అవుతుంది. ఏంటంటే ప్రాక్టీస్ అయిపోయింది కనుక. మరి ఆ యజ్ఞ విద్యలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటని? శరీరం గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? శరీరం తెలియాలి, శరీరంలో ఉన్నటువంటి శక్తులు మనకు తెలియాలి. అంటే ఏం తెలియాలి మనకి? ఏం తెలియాలి? షట్ చక్రాలకి సూర్యకిరణాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం. అందులో అగ్నికి 5 చెప్పుకుంటున్నాం మనం. ఏంటి 5? అగ్నిని మనం ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలి అంటే నేనేం చెప్పాను? ఆ లక్షణాలు మీకు ఉండాలి. ఓ సినిమా హీరోని లైక్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది అంత ఇంటి నిండా ఆ ఫోటోలే, హెయిర్ స్టైల్ అలాగే ఉంటుంది. డ్రెస్ వాళ్ళు మార్చానుకో డ్రెస్ మార్చేస్తాం. అలాగే అగ్ని యొక్క లక్షణాలు మనలో మనం పెంపొందించుకోకపోతే మీరు యజ్ఞం చేసినా ఒకటి చేయకపోయినా ఒకటి చక్ర అది పెంపొందించుకోవటానికి 100 యజ్ఞాలు తెలుసుకుని చేసినటువంటి వాడు దాన్ని ప్రకటీకరించాడు. శక్ర ప్రవిద్వాన్, ప్రకటించి తెలియజేశాను. అంటే ప్రకటించడం అంటే ఏంటి? నేను ఇలా చేస్తాను అని చెప్పి ఆ అగ్ని యొక్క శక్తిని వాడిలో చూపించగలిగేవాడు. సిద్ధి సాయిబాబా ధూని పక్కన పెట్టుకున్నాడు. నేను ధూని పెడతాను, ఏమవుతుంది? ఏమవుతుంది? కావాలంటే మిడతలు పడి అందులో భస్మం అవుతాయి. అంతకంటే మనలో ఉన్న పాపాలు అవి ఏమీ భస్మం కావు. కానీ శిరిడి యజ్ఞ భస్మాన్ని తీసిస్తే ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి. కనుకనే కదా సుఖాలు వస్తున్నాయి, రోగాలు పోతున్నాయి. ఇంచట ప్రకటీకరించడం, ఇంచట అగ్ని విద్యను మీరు తెలుసుకోవటమే కాదు అది మీ శరీరాల ద్వారా ప్రకటీకరిస్తే చక్ర ప్రవిద్వాన్ ప్రదిశ తెలుసుకున్నది మళ్ళా ఏం చేయాలి? వాడి దగ్గర వాడు దాచుకోకూడదు. ఈ గురువులందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క శక్తులు వాళ్ళని దాచుకోవటం లేదు. ఎవడైనా ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోండి అంటున్నారు. ఇంచట ప్రదిశ అన్ని దిశలలోకి కూడా చతస్రహ సర్వరక్షకునిగా ఉపయోగించుకున్నాడు. బ్రహ్మ ఎలా ఉపయోగించుకున్నాడు? యముదా జహారా స్తోత్రము చేసి లిఖించాడు. ఇదంతా కూడా ఈ సృష్టిని అంతా కూడా తయారు చేశాడు ఇంద్రుడు. మధ్యన ఇంద్రుడు ఎందుకు తీసుకొచ్చాడు పైన విధాత అని చెప్పి? ఇంద్రుడు ఎందుకు? ఇంద్రియాలకి అధిపతి. అధిపతి చెప్పినట్టు ఇంద్రియాలు వినాలా? ఇంద్రియాలు చెప్పినట్టు అధిపతి వినాలా? మరి మనకేం జరుగుతుంది? కుదరదు. అంచేత చక్ర అక్కడ విధాత చెప్పినట్టు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అణువు వింటోంది. బ్రహ్మదేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. అంతేగాని అందరూ డౌట్ లేదు కదా. చక్ర ప్రవిద్వాన్ ఇంద్రుడు అంటే మన యొక్క మనసు బయట ఎలాగైతే ఈ విశాలమైనటువంటి ప్రకృతికి బ్రహ్మ అధిష్టానం బ్రహ్మ చెప్పినట్టు జరుగుతుందో మీ శరీరానికి మీ మనస్సు అధిష్టానం. అదే క్లీన్ బీజ సాధనలో మనయేవ మనుష్యాణం కారణం బంధు మోక్షే కదా. అంచేత మీకు కష్టాలు ఉన్నాయి అంటే ఎవరిని అడగక్కలే, మీ మనస్సే కారణం దానికి. మీ మనస్సును మీరు మర్చుకుంటే అసలు ఆ కష్టం కష్టం అనిపించదు. దుర్యోధనుడు జీవితాంతము కూడా మరణించేంత వరకు రాజభవనాల్లోనే ఉన్నాడు. పాండవులు పాపము ఎప్పుడు కష్టాలే పాపం. రాజభవనంలో ఉన్నా ఎప్పుడు దుర్యోధనుడు విషం పెడతాడో తెలియదు, ఎప్పుడు దుర్యోధనుడు ఎవరిని తాడుతూ కట్టేసి నీళ్ళలో ముంచేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో ఏమీ తెలియదు. అడుక్కు తిన్నారు, లిటరల్ గా అడుక్కు తిన్నారని మాటల్లో వాళ్ళ నిజంగా అడుక్కు తిన్నారు వాళ్ళు కదా. కానీ వాళ్ళు అడుక్కు తింటూనే మీరు కుళ్ళిపోతుగాడు ఏడుస్తున్నాడు. ఇంకా ఎవడో ఆనందంగా ఉన్నాడో అన్నది మీరు ప్రశ్న చేసుకోవాలి. కానీ మీ ఉద్దేశం ఎలా ఉంటుంది? పాండవులు వైపే ఉన్నట్టు మీరు మాట్లాడతారు, కానీ మీ కోరికలు ఎలా ఉంటాయి? దుర్యోధనులాగా రాజభవనంలో ఉన్నాను. ప్రకటీకరించేటటువంటిది చక్ర ప్రవిద్వాన్. మీ మనస్సు ప్రకటీకరిస్తోంది మీ నిజమైనటువంటి కోరికలు ఏమిటో. ఆ ప్రకటీకరణ ఎలా ఉండాలి? ఈ శరీరాన్ని, ఈ సంపూర్ణ సృష్టిని, ఆ సర్వవ్యాపకుడైనటువంటి, ఆ సర్వశక్తిమంతుడైనటువంటి, ఆ సర్వసమర్థుడైనటువంటి ఓంకారం ఎప్పుడైతే ఇలా చేసిందో మిమ్మల్ని బాధ పెట్టాలని కోరుకుంటుంది అది. మరి బాధ పెడుతుందంటే నాకు ఈ బాధ వద్దు మాస్టర్, నేను చెప్పాను విద్యారాణ్య స్వామి చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదను. తొందరపడితే ఏ అమ్మని నువ్వు ఉపాసన చేస్తున్నావో ఆ అమ్మే రాయి అయిపోతుంది. విద్యారాణ్య స్వామికి అది దుర్గతి పెట్టింది. చాలా మందికి తెలియనట్టు లేదు ఈ కథ. ఇంకేంటి మనం మాట్లాడుకోం కదా, మనకి తెలిసింది ఏం చెప్తాం? వాళ్ళింట్లో ఏం జరిగిందో, వాళ్ళింట్లో ఏం జరిగిందో, వాళ్ళమ్మ ఏదన్న చీరగట్టుకుందో, ఎవరితో మాట్లాడుకుందో, ఇవంతా మనం చెప్పుకుంటాం తప్ప మాస్టర్ ఇవాళ కొత్త విషయాలు ఏం చెప్పారు అనేది మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే రహస్యం అది, చెప్పేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి. చెప్పండి 10 మందికి ఇది ఉన్నది. విద్యారణ్య స్వామి చాలా పెద్ద గాయత్రి మంపు ఉపాసకుడు, అనేక అనుష్ఠానాలు చేశాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి ఆ గాయత్రి మంత్రం తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా అనుష్ఠానాలు చేశాడు. ఎన్ని అనుష్ఠానాలు చేసినా ఏమీ లాభం లేకపోయింది. ఆయన జీవితం అలాగే గడిచిపోయింది. యావరేజ్ గా మామూలుగా 80 ఏళ్ళు వచ్చాడు. ఒకరోజు అర్ధరాత్రి ఇంకా నిద్ర పట్టక ఇంత నేను ఉపాసన చేసిన, అందులో మామూలు ఉపాసన ఏం కాదు, ఆ పూర్వకాలం వాళ్ళు చేసేవాళ్ళు నియమపూర్వకంగా నిష్ఠాపూర్వకంగా చేసేవాళ్ళు. ఇందుకు నాకు పలకటం లేదు అని అలా బయటకు వెళ్ళిపోతూ శ్మశానం వైపుకి వెళ్ళాడు. సన్యాసి కనిపించి ఏం నాయన నువ్వు బాధపడుతున్నావు, నీకేం తెలుస్తుంది, నువ్వు ఆర్చేవాడిగా తీర్చేవాడిగా అన్నాడు. కాదు నువ్వు చెప్పు, నేను ఏదైనా కావాలంటే చేయగలుగుతాను అంటే చూశాడు. నేనేదో నిజంగా తెలిసిన వ్యక్తిలాగే ఉన్నాడు అనుకుని తన బాధ అంతా చెప్పుకున్నాడు. చూడాయన శ్మశానం వైపు అన్నాడు. అందులో 7 చితులు కాలుతున్నాయి, 6 పూర్తిగా భస్మం అయిపోయాయి, 7 ఇంకా పరిపూర్ణంగా కాలలేదు. అది నాయన జరిగింది, 6 జన్మల యొక్క పాపాలు క్షయమైపోయాయి. 7 కాలుతోంది ఇంకాను, అది కాలేక అమ్మ ఎలాగో దర్శనమిస్తుంది. ఇంకా వీడు పట్టుకున్నాడు, నాకు ఖచ్చితంగా నువ్వు అమ్మని దర్శింపజేయాలి. కుదరదు, అది అన్నం ఉడుకుతోంది, ఇంకా 1 నిమిషంలో ఉడుకుతుంది. మీ అబ్బాయి వచ్చి చెప్తాడు అన్నం పెట్టే దింపే అని. దింపుతారా మీరు? దింపితే ఏమవుతుంది? భోజనం పెట్టలేదు, అంతకంటే జరిగేది ఏం లేదు. మా అబ్బాయి అలా చేశాడు అంటే దింపేశాను అంట మనం కదా, ఉడకాలి కదా అది, ఉడకాలి. నీకు దర్శనం అయితే టైం లేదు, కానీ ఇన్ని జన్మలు పోయాయి కదా, ఇంకొక్కటే కదా లాగు, ఈ జన్మ తర్వాత వస్తుంది అన్నాడు. ఒప్పుకోలేదు, ఒక్కసారి చూస్తాను. ఆలోచించాడు గురువు, అనేక కారణాల వల్ల అలా జరగాల్సి ఉన్నదే అని అర్థం చేసుకుని సరే నేను చూపిస్తాను, మేలు మాత్రం మీకు జరగదు గ్యారంటీగా కానీ ప్రపంచానికి దాని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కనుక నీ యొక్క ఆర్తిని తీరుస్తాను అన్నాడు. సరే దీక్ష ఇచ్చాడు, మళ్లీ మంత్రజపం చేయమన్నాడు. ఆ మంత్రజపం చేసిన తర్వాత అమ్మ ప్రత్యక్షమైంది. అలిగాడు ఎవరు? విద్యారణ్య స్వామి. నువ్వు అమ్మవా, నువ్వు రాక్షసి, ఇన్నేళ్లబట్టి నేను తపస్సు చేస్తామంటే నువ్వు పలకవా, నువ్వు రాయి అయిపోవా అన్నాడు. అయి రాయి అయిపోయింది మంత్రశక్తి, రాయి అయిపోయిందంటే మరి రాయి ఉపయోగించాలి. ఇప్పుడు ఆయనకి ఏ అమ్మ కనిపిస్తుంది అందులో? చేయగలిగేది ఏం లేదు. ఇంకా అమ్మ నువ్వు ప్రత్యక్షం కావాలన్నా ప్రత్యక్షం అయింది, ఇంకా ఆరాధించుకోపో అన్నాడు. విడిపోయాడు ఆయన గురువు. ఇంకా ఆయన కూర్చున్నాడు ఆ శ్మశానంలోని, అమ్మవారిని ఆరాధిస్తూనే ఉన్నారు, అందరూ విక్రిస్తూనే ఉన్నాడు. ఆయన్ని పిచ్చివాడు శ్మశానంలో రాయిని పట్టు కూర్చున్నాడు. కానీ ఆయనకి అది రాయి, అది రామకృష్ణ పరమహంస కది రాయి కాదు. కానీ మనకి అమ్మవారు ఎదురుకుండా ఉన్నా మనం ఇంత లైన్లో కూర్చున్నాం. అలా గోడ కానుకుని కొందరు, దాని కానుకుని కొందరు, కొందరు గురు పెట్టరాదు. కానీ అమ్మవారు ప్రత్యక్షం అయిపోవాలి. అయిపోతుంది నేను ఏదో అప్పుడు ఇంచేత ఆ కథలు యొక్క అంతరార్థం తెలుసుకోండి. ఎక్కడ తప్పు చేస్తున్నారు? క్లాస్ రూమ్ లో ఇలా కూర్చుంటాం, ఎలా కూర్చుంటాం? దేవాలయానికి వచ్చేటప్పుడు ఆ పవిత్రతను మీరు తెచ్చుకుంటే రిజల్ట్స్ వస్తాయి. ఆ పవిత్రత లేదనుకోండి బయటకు వెళ్ళిపోండి, కూర్చోలేకపోతే. చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని అడుగుతారు, మాస్టర్ మాకు బోర్ కొడుతుంది, మేచి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ ఆ దేవాలయం యొక్క పవిత్రత చేసుకుంటూ పూజలు చేసుకుంటూ కంటిన్యూ చేశాడు. చివరికి 92 ఏళ్ళు ఎంత వచ్చాయంటే మళ్ళీ 12 ఏళ్ళు ఎంత చేశాడు అక్కడ. మనం 2 రోజులు చేసి అడుగుతాం ఏమొచ్చిందని. పాపం విద్యారాణ్య స్వామికి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు పాపం. అంచేత మరి ఏం చేయాలి ఇప్పుడు అమ్మ, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. మిగతా వాళ్ళందరికీ రాయి ముక్కలాగే పూజిస్తారు, లాభం లేదు. ఆ పూజకి లాభం ఏమవుతుంది? దేవాలయాల్లో గబ్బిలా ఉండటానికి కారణం అందుకే. ఎప్పుడు అక్కడ అమ్మ ఉంది, దేవుడు ఉన్నాడని పూజించడు. అలా దేవుడు ఉన్నాడని పూజించి ఉంచే ఖచ్చితంగా ప్రతి దేవాలయంలోనూ దేవుడు కనిపించేవాడు. ప్రహ్లాదు లాంటి వాడు ఒక్కడుంటే ప్రతి స్తంభంలోనూ దేవుడే కనిపిస్తాడు. సరే విద్యారాణ్య స్వామికి ఆ రాయి కనిపించింది, అమ్మ కనిపించింది రాయిలో. మిగతా వాళ్ళందరికీ రాయి కనిపిస్తుంది. నేను వెళ్ళిపోయాక రేపు నేను శరీరం వదిలేయాలి అనేటటువంటి స్థితికి వచ్చేసాడు, అర్థమైంది. మహాభక్తుడు కదా, కోపంలో ఏదో అమ్మ మీద కోపం వచ్చి అనేసాడు, అన్నాక జరుగుతుంది అది. అందువల్ల దేవతలు ప్రత్యక్షం, నువ్వేం అడుగుతావో కొంప ముంచేసుకుంటావు నువ్వు. వాడు ప్రత్యక్షం అయ్యాక సవ్యంగా అడగటం మనకి చేత కాదు. మీరు ఆలోచించారు, ఇప్పుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? ఇంకా మీరు ఆలోచనలో పడతారు. అంటే ఏం కోరుకోవాలో అన్నది ముందే తెలియదు మీకు. అలాంటి పూజలు మరి కోరుకుంటారు చెప్పండి, ఏం కోరుకుంటారు? ఇప్పుడు అమ్మ కనిపిస్తే తక్కువని ఎవరైనా చెప్పగలరా? ఇంకెందుకు పూజలు లక్ష్యహీనమైనటువంటి పూజల, అర్థం చేసుకోండి ఎలా ఉంది. అందుకని రావటం లే ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఫలితాలు? కానీ ఆయన కనిపిస్తుంది అమ్మవారు అక్కడ. 2వ రోజు శరీరం వదిలేయాలి, మరి ఏం చేయాలి? అమ్మని అడిగాడు, ఏం చేయమంటావు అమ్మ ఇది పరిస్థితి అని. ఆవిడ యంత్రంగా మారిపోయిందిట. మంత్రము, రూపము, ఇది విద్యారణ్య విజయనగర సామ్రాజ్య స్థాపన కూడా నాకు కరెక్ట్గా హరిహర బుక్ రాలేదు, మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఏదైతే వాళ్ళ దగ్గర ఆ యంత్రం ఇప్పటికీ ఉంది. ఆయన చేసినటువంటి యంత్రం అంతటి యంత్రము, మంత్రము, రూపము, మూడు ఒకటే ఎలా అయినా మీరు ఉపయోగించుకోవచ్చు ఈ కలికాలంలో. దాన్ని నిరూపించడానికి విద్యారాణ్య స్వాముల వారిని ఒక ఉపాధిగా చేసుకుని అమ్మ ఆడినటువంటి నాటకం అనుకోవచ్చు. లేకపోతే అంత తపన పడినవాడు ఏ 5 ఏటో ఎప్పుడు ఓపెనైనా ఏంటుంది కదా, 80 ఏటో వరకు ఓపిక పట్టగలిగినటువంటి వాడు ఇందుకు ఓపిక పట్టలేకపోయాడు. ఒకవేళ ఓపిక పట్టలేకపోయాడు, ఆ సన్యాసి వచ్చి ఉండకపోతే ఈ గొడవే జరిగి ఉండేది కాదు కదా అని చెప్పి ఇవంతా కూడా పెద్ద చక్రాలు, ఇవంతా కూడా ఆ చక్రాలు మనకు తెలియవు అని చెప్పి ఏం చేయాలి ఇంతకి? మీకు కష్టాలున్నా దుఃఖాలున్నా అది ఆ ఓంకారం యొక్క వరమే అనుకుని మీరు జీవించగలిగితే ఖచ్చితంగా దేవాలయాల్లో మీకు దేవుడు కనిపిస్తాడు. లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి ప్రసాదం తీసుకెళ్తాం, ఉన్న కష్టం పోగొట్టుకోవటం, పోతే పోతుంది, పోకపోతే పోతుంది, ఇంకేంటంటే అది కూడా కర్మ వల్లే. కానీ వచ్చి అడిగారు కనుక పోయే కర్మ ఉన్నట్టే లెక్క దేవాలయంలో. లేకపోతే రాడుగా రావాలనిపించదు వాడికి. మీరు చాలాసార్లు చూసుకోండి, నాతో చాలా మంది అంటారు నాకు తిరుపతికి వెళ్లాలని మనస్తారు అని. సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి వెళ్ళటానికి, కొంతమందికి వెళ్లాలని ఉండదు, అసలు బలవంతంగా దూసుకుపోతారు వాళ్ళని. అంతట ఏది జరిగినా ప్రకృతి యొక్క సౌలభ్యం, ప్రకృతి యొక్క గురుత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుని పాండవుల వలె కష్టాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా వాళ్ళు కష్టాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళేమో నీరసంగా ఆయన కూర్చోలేదు, కానీ కష్టాలు తొందరగా పోవాలి అని మాత్రం కోరుకోలేదు. చక్ర ప్రవిద్వాన్, విద్వాన్ ముందు ప్రా అనేటువంటి మాటకి అంత అర్థం ఉంది. ఆ ప్రా అనేటువంటి మాట ఏంటి, ఎప్పుడు అవసరమో అప్పుడే తీసాను, నాకు తెలియదు ఎప్పుడు పోవాలో, కానీ నాకు కష్టంగానే ఉంది, నాకు సుఖంగా ఉందని మాత్రం చెప్పక్కర్లే, మీరు నటించక్కర్లే, ములగొచ్చు బాధపడొచ్చు తిట్టొచ్చు దేవుణ్ణి, నీకు బుద్ధుందా నేను ఇంత చేస్తూ ఉంటే వినమాని, కానీ తీసేయని మాత్రం అడగండి. తీసేయాల్సినటువంటి టైం వచ్చినప్పుడు మీరు అడగకపోయినా అది తీసేయబడుతుంది. చక్ర ప్రభుత్వం ప్రేరిశ్చ తస్రహ, ఇంచేత తస్రహ సర్వరక్షకుడు, అతను సర్వరక్షకుడు అయినటువంటి వాడు మిమ్మల్ని రక్షించాలని తెలియదా అతని యొక్క సర్వజ్ఞత్వం మీద, కానీ మీ బాధ మీరు చెప్పుకోవచ్చు, బాధ ఉంది కనుక ఆ బాధని మూలకుండా డాక్టర్ నయం చేసేస్తాడులే అని మూలకట మానేస్తాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఇంకా ఎక్కువ మునుగుతాడేమో మన యొక్క చూడ్డని. ఇంచేత మిమ్మల్ని మూలగొనొద్దు అంటే బాధపడొద్దు అని కూడా చెప్పటంలే, కానీ ప్రతిశ్చతస్రహ అతను సర్వరక్షకుడు అన్నటువంటి భావన మీరు మనసులో ఉంచుకుని, తమేమం విద్వాన్, అతను ఒక్కడే తెలుసుకోదగినవాడు, ఆ పురుషుడు ఒక్కడే మనం తెలుసుకుంటే మొత్తం అంతా తెలుసుకుంటాం. అమృత ఇహ భవతి, అప్పుడు ఇహలోకం ఉందే అమృతం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా మంత్రపుష్పంలో ఉన్నటువంటి ఆ మాటని చూడండి, అమృత ఇహ భవతి, ఇక్కడే అమృతత్వం వస్తుంది మీకు, అక్కడ రాదు, అక్కడ ఉన్నదే అమృతత్వం, మళ్ళా అక్కడ ఎందుకు అమృతత్వం మీకు. ఇది ఈ భూమి స్వర్గంగా మారాలి, అది మన అరవిందో ప్రయత్నించిన, గురువుగారు ప్రయత్నించిన, అప్పుడు శ్రీకృష్ణుడు ప్రయత్నించిన, ఎవరు ప్రయత్నించినా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది అమృతమయంగా మారుతుంది. ఏది, మీరు జీవిస్తున్నటువంటి ప్రపంచం మీ కొరకు. ఋషులందరికీ ఇది అమృతత్వమే, మనకి అమృతత్వం లేదు. ఋషులు చెప్తూనే అందుకే ఏమంటాడు శ్రీకృష్ణుడు, అన్ని జన్మలు నాకు తెలుసునాయన నీకు తెలియదు. అన్ని జన్మలు తెలిస్తే అమృతత్వం ఉన్నట్ట లేనట్ట, అతనికి అమృతత్వం ఉంది ఇక్కడే, ఎక్కడో కాదు మీకు, ఇక్కడే వస్తుంది అమృతత్వం. అంచేత ఈ పురుష సూక్త శ్రీ సూక్తాలు చదువుకుంటూ మంత్రపుష్పం మీరు చదివినప్పుడు అమృతం ఇహ భవతి, ఇది ఇక్కడే మీకు అమృతత్వం లభిస్తుంది. మనుషులు మారారు, చిన్న కుర్రవాడు పెద్దవాడు అయిపోయాడు. మీరేమైనా బాధపడ్డారా, అయ్యో పెద్దవాడు అయిపోయాడు ఇంకా నా దగ్గరికి వచ్చి పొడిగెదిగే మంది ఏదైనా ఉన్నా మాస్టర్ అని అడుగుతారు, ఎందుకు అడుగుతారు, అతను ఉన్నాడని మీకు నమ్మకం అంతే కదా. తన చిన్న కుర్రాడు ఉన్నాడా, ఇవి వచ్చి తిరిగా రేపు పిల్లలు వాడున్నాడా, అక్కడ మారిపోయాడు కావడు, ముసలాడు అయిపోతాడు, తర్వాత ఏమవుతాడు, మళ్ళా మారిపోతాడు. కానీ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, అదే చేతనత్వం మళ్ళా ఇంకో చోట పుడుతోంది అనేటటువంటిది మీకు గుర్తులేదు. శక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చతస్రహ, ఆ శుక్రుడిక ఇంద్రుడికి ఆ మనస్సుకి మాత్రం తెలుసు, ఇది ఖచ్చితంగా మళ్లీ నేను ఫలానా చోట పుట్టబోతున్నాను. నేను మీకు చెప్పాను కదా, ఈ దేవాలయాలు విద్యాలయాలు ఎందుకు పెడుతున్నాం అంటే రాబోయేటటువంటి రోజులలో ఖచ్చితంగా 90 ఏళ్లు పైబడ్డినటువంటి ముసలివాళ్లు, 16 ఏళ్లు 20 ఏళ్లు ఉన్నటువంటి పిల్లవాళ్ల దగ్గరికి వచ్చి మీరు నాకు తల్లిదండ్రులు అవుతారా అని అడుగుతారు. అడిగితే వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పుకున్నాక వీడు శరీరం వదులుతాడు. శరీరం వదిలేక ఖచ్చితంగా వాడికి తెలుస్తుంది వాడే ఇక్కడికి వస్తున్నాడని. వాడు వచ్చిన తర్వాత వాడికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, వాడికి కావాల్సినటువంటిది తయారు చేస్తూ ఉంటారు. అది మన షోడశ సంస్కారాలు, గర్భాధార సంస్కారం దగ్గర నుంచి, నామకరణం నుంచి, విద్యారంభ సంస్కారం దగ్గర నుంచి ఎందుకు మనం అది పెడుతున్నాం అంటే అది నేర్పేవాళ్ళు. ఆ కుర్రవాడు ఎవడో తెలుసు వాళ్ళకి, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు, ఏమి చేయబోతున్నాడో తెలుసు, వాడికి ఏ విధమైనటువంటి విద్యా వ్యవగా అది మనకు తెలుసా, ఇప్పుడు అది నేర్చుకోండి. అందుకని గురుదేవుడు ఎప్పుడు కూడా సంస్కారాన్ని మళ్ళా దాన్ని ఆపినందుకు నేను ఆ సంస్కారాన్ని గుడ్డిగా చేస్తే ఎలాము, అవగాహనతో ఆ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందో, ఆ ఆత్మ ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలి. మరి మాకు ఆ జ్ఞానం లేదే, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, చక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చతస్ర, ఆ మనస్సును అడగండి. ఆ మనస్సుకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, 12 సూక్ష్మమైనటువంటి లోకాల నుంచి జ్ఞానం వస్తుంది, దాన్ని జ్యోతిష విద్య అంటాం, ద్వాదశ రాశి చక్రం అంటాం. అది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో అక్కడ ఉన్నాయి పూర్వపుణ్యము, ఇదివరకటి జన్మ, రాబోయే జన్మ, ఇదంతా కూడా జ్యోతిష చక్రంలో ఉంది. అది దాని గురించి అద్భుతంగా ఒక నవల్లో రాస్తే, ఏంటో నవల్, అహో విక్రమార్క, నాడీ గ్రంథాల గురించి అద్భుతంగా రాశాడు. ఆ నాడీ గ్రంథాన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు, అది చదివాక, నవల్ చదివాకే నాకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, నేను దాన్ని ఉపయోగించుకున్నాను. ఆ నాడీ గ్రంథాన్ని ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నాను. తోసి పారిస్తే ఏం లాభం అది, ఆ నాడీ గ్రంథంలో చెప్పింది ఏంటి, ఏం చెప్పాడు ఇది, ఈ శ్లోకం
చక్ర ప్రవిద్వాన్ ప్రదిశ్చ తత్ర నాలుగు లోకాలు నాలుగు వైపుల నుంచి మన ఆవరించి ఏముంటుంది ఆకాశం ఉంటుంది. ఆకాశంలో ఏముంది? జోడైక్ ఉంది. జోడైక్ అంటే అర్థమైందా మీకు? రాశిచక్రం ఉంది. అంతేకా రాశిచక్రాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. నేను తెలుసుకునేమంటే ఎవడేం చేస్తాడు? తెలుసుకోవాల్సిందే, అభిజ్ఞ నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకుండా రావాలి, సాధ్యాయం లేకుండా మిమ్మల్ని ఎవ్వడూ ఉద్ధరించలేడు. ఉద్ధరే ఆత్మానమాత్మాన ఆత్మానమవసాలి ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరికి రాత్మను. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాల్సిందే. ఎవ్వడు మీకు కావాలంటే అర్థం కాకపోతే మంత్రపుష్పంలో ఇది ఉంది అని డిస్కస్ చేయగలను. కానీ నేను ఎంత డిస్కస్ చేసినా ఆ రెండు శ్లోకాల్లో వంత ఆ రెండు లైన్లలో లాగించి పారేశాడు వాడు ఆ వేదమూర్తులు. ఆ ఋషుల యొక్క ఆ భావ ప్రకటీకరణ యొక్క సౌరభ్యం చూసుకోండి. మంత్రపుష్పం అనేది ఆ వాసన సువాసనలు ఎలా వస్తాయో ఆ ఒక్క లైన్లో. చక్ర ప్రవిద్వాన్ చక్ర విధాత బ్రహ్మ అక్కడవుతే నువ్వు నీ జీవితానికి బ్రహ్మ అని చెప్తున్నాడు. నీ మనస్సే, నీ మనస్సు ఏం చెప్తుంది? నేను చాలా కష్టాల్లో ఉన్నాను మాట్లాడు. నువ్వేవు కష్టాల్లో? ఆ కష్టాలు ఉండటం వల్ల ఇక్కడికి వచ్చావు నువ్వు. ఇంకెక్కడికి వచ్చాక కష్టాన్ని పక్కన పెట్టు. కష్టాలు అలా ఉంటూనే ఉంటాయి. శ్రీకృష్ణుడికి కూడా కష్టాలున్నాయి. భౌతిక జగత్తులో నువ్వు జీవించావంటే కష్టాలే. అడుగు తీసి అడుగు వేయాలంటే గురుత్వాకర్షణ అనే కష్టం నీకు ఎదురవుతూనే ఉంటుందిగా. మరి ఆ గురుత్వాకర్షణ తీసే అని అడిగితే బాగుండు. గాల్లో తేలుతూ ఉండేవాళ్ళం హాయిగా. బాగుంటుంది అప్పుడు గాల్లో తేలుతూ ఉంటే బాగుండదు. ఇంతేనంటే ఇంక నీకు కంట్రోల్ ఉండదు. నువ్వు కావాల్సిన చోటకి వెళ్ళలేవు. గురుత్వాకర్షణ శక్తి ఉంది కనుకే అది నిన్ను అడుగు అడుగునా ఆపుతోంది కనుకే కావాల్సిన చోటకి వెళ్ళగలుగుతున్నాను. ఇచ్చిన కష్టాన్ని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ సర్వవ్యాపకుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి ఆ సర్వజ్ఞుడైనటువంటి ఓంకారాన్ని సమర్పణ చేసుకోండి. అతనికి సమర్పణ చేసుకున్న తర్వాత మీకు కష్టాలుండవు. పరిస్థితులుంటాయి. ఆ పరిస్థితులు మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్తాయి? అమృతయః భవతి, అమృతత్వం వైపుకే తీసుకెళ్తాయి. ఈ జగత్తులో ఇక్కడే ఇప్పుడే మీకు అమృతత్వం లభిస్తుంది. నాణ్య పంధ అయనాయ విద్యతే. షార్ట్ కట్ ఏదైనా ఉందా మాస్టర్? కట్ అంటే దాన్ని షార్ట్ కట్ ఏం లేవు. నాణ్య పంధ ఇంకో దారి లేదు అయనాయ దీన్ని తెలుసుకోవటానికి. రాముడి యొక్క అయనము రాముడి యొక్క జ్ఞానాన్ని ఇచ్చేది రామాయణం. ఇంకా మొదటి శ్లోకంలోనే ఏం చెప్పాడు? బ్రహ్మ ఏ విధంగా అవుతే ఈ సృష్టిని తీశాడో, నీ మనస్సు ఈ సృష్టినంతా తయారు చేసింది. నీ మనస్సును గనక మార్చుకుంటే, మనస్సుని అగ్ని విద్య ద్వారా పునీతం చేసుకుంటే, అందుకే ఏం చెప్తాడు భగవద్గీత 3వ అధ్యాయంలో కూడా, ఈ యజ్ఞ విద్య నీకు సర్వకామధుక్. ఈ యజ్ఞ విద్య ఎవరైతే 100 సార్లు చేసుకుంటాడో, అంటే 100 సార్లు ఎలా చేసుకుంటాడు యజ్ఞ విద్యను? మీ యొక్క ఒక్కొక్క దళం మీద ఒక్కొక్క యజ్ఞం జరగాలి. అంతే ముందు యజ్ఞ విద్య తెలియాలి, యజ్ఞాన్ని సూక్ష్మీకరణం చేయడం తెలియాలి. 5 ఏళ్లు పట్టింది గురువు గారికి సూక్ష్మీకరణ సాధన. గురువు గారికి 5 ఏళ్లు పడితే మనకేం 5 ఏళ్లు పట్టరు? 5 నిమిషాలు పడుతుంది. ఇంచేత ఆయనకి కష్టపడాలి, అందుకు ఆయన గురువు. ఆయన మెథడ్ చెప్పేశాడు. కానీ ఆ సూక్ష్మీకరణ పుస్తకం అయితే అందరి దగ్గర ఉందని నా నమ్మకం. కానీ ఈ పాటికి అది బూజు పట్టేసి ఉంటుంది, కాబట్టి దుమ్ము రేపేసి ఉంటుంది. దుమ్ము నేను చెప్పే ఫిబ్రవరి నెలలో మా స్నేహితులింటికి వెళ్ళడానికి నాకు చాలా భయం. ఎందుకంటే నాకు దుమ్ము అంటే అలర్జీ. క్రిస్టియన్ లెక్చరర్ని కదా, మా స్నేహితులింటికి వెళ్తే ఖచ్చితంగా అవడం ఒకడు ఏ ఇంటర్మీడియట్ ఏదో చదువుతూ ఉంటాడు, లేకపోతే వాళ్ళ బంధువులు అవడం. మా స్టడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సరే పుస్తకం పేనాయినా అంటాను నేను. కష్టారు దుమ్ము. ఎప్పుడైనా పుస్తకం తీసి చదివితేగా మంత్రపుష్పంలో ఈ 6 లక్షణాలు ఇవాళే ఇక్కడే నేను ముందు చదివాను. నాకు తెలియదు అంతవరకు. మీరు ఈ పుస్తకం చాలా రోజులు బట్టి ఇక్కడ ఉందనుకుంటా. ఎవరు చదివారు దుమ్ము? ఇవాళే చదివాను నేను. ఇక్కడ నోట్ కూడా చేసుకున్నాను నేను. దుమ్ము అంటే చూడగానే ఆకర్షించే అందం, చూడకపోయినా ఆకర్షించే పరిమళం, తాకుతే పువ్వులా ఉంది అనిపించే మృదుత్వము, పాడు చేయ బుద్ధి పుట్టనంత పవిత్రత ఉండాలి, దాని లోపల మధు ఉండాలి. వీటికన్నా గొప్ప విషయము అది జగత్తుకు ప్రయోజనకారిగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ పరిశీలించిన పిడపని జిజ్ఞాసులు మేధావులు దానిని పువ్వుగా అంగీకరిస్తారు. అది చూసే చెప్పింది. నేను ఎక్కడి నుంచి కొత్తదేం చెప్పాను? నాకు మరి ఎందుకు అనిపించింది? అది మొదటి పేజీని ఉంది. అది కొనన్నాళ్ళండి సాధ్యం పరిస్థితి అది. అందుకు నాకు ఎలర్జీ అనేది. దుమ్ము దుమ్మలా పడుతూ ఉంటుంది. చెప్పాక కూడా చూడరు పుస్తకం. ఇది చూసే చెప్పారు మాస్టర్. ఇక్కడే ఉన్నాయి గీతలన్నీ. ఇప్పుడే తెప్పించుకుని మంత్రపుష్పం చెప్పాలి వీళ్ళకి. ఏం చెప్పాలా మంత్రపుష్పం? నిజంగా నేను ఇప్పుడు ఇదే మొదటిసారి చదవటం. ఇప్పుడు మంత్రపుష్పం చదవలే, కానీ జ్ఞానం అంతా ఒకటే అని హెడర్ ప్రూఫ్. ఇంకట ధాత పురస్తాద్ జముదా జహార, విధాత సృష్టికి పూర్వము ఏ ఓంకారాన్ని ఏ పురుషుణ్ణి స్తోత్రము చేసి సంపూర్ణ సృష్టిని తయారు చేసినో చక్ర ప్రవిద్వాన్ ప్రయత్నస్థ ఆ సర్వరక్షకుడైనటువంటి వాడిని శుక్రుడు ఇంద్రుడు మనస్సు ఎలాగోతే తన యొక్క ప్రార్థనల ద్వారా జీవితాన్ని మార్చుకుంటున్నాడు అంటే వ్యక్తులు. తమేమం విద్వాన్, ఇది ఎవరికైతే తెలుస్తుందో అమృతేహ భవతి, ఇక్కడ అమృతత్వం లభిస్తుంది. నాణ్య పంధాయ నాయ విద్యతే, దీనికంటే ఇంకొక దారి లేదు, మార్గం లేదు. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. అక్షరం పరమం పదం, అక్షరమైనటువంటిది పరమమైనటువంటిది పదము స్థాయి. ఏంటది మనకి తెలిసిన అంటే ఏదైనా ఉందో నాశరహితమైనటువంటి ఓంకారము. ఇంకా మళ్ళా ఓంకారం గురించి చెప్తున్నాడు. ఈ ఓంకారం గురించి అది ఎంత గొప్పదైతే నీకు నాకు ఏంటి లాభం? ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడండి, అంత గొప్పదైనా లాభం లేదు. సహస్ర శీర్ష పురుష ఆ ఓంకారమే నీ యొక్క సహస్రారముగా మారను. రెండో లైన్. మరి ఈ మంత్రపుష్పంలో ఈ అమృతత్వాన్ని నేను పొందాలి అంటే ఎలా పొందాలి? అంచేత ఓం అని మీరు ఎప్పుడైతే అంటున్నారో ఆ ఓంకారాన్ని మీ సహస్రారంలోకి దిగనివ్వండి. ఖచ్చితంగా దిగుతుంది అది. మీరు దిగనిస్తే రకరకాలైనటువంటి చిత్తవృత్తులు లేకుండా ఉంటే, క్లేశాలు లేకుండా ఉంటే మనస్సు పరిపూర్ణమైనటువంటి అలలు లేనటువంటి తటాకల్లాగా మారుతుంది. అందులో ఓంకారము చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అలలుంటే ఓంకారం అక్కడ బాగానే ఉంటుంది, మన సహస్రంలోకి కరెక్ట్ గా దిగదు. అందుకు ఈ యోగ సాధనలంతా చేసుకోవటం. ఇక్కడ ఆ సహస్ర శీర్షం దేవం, ఆ ఓంకారము మన సహస్రంలోకి దిగుతుంది. విశ్వాక్షం విశ్వశంభువం, సహస్రంలోకి దిగినా నువ్వు దాన్ని చూడలేకపోతే ఏం లాభం? నేను సరస్వతీదేవి మహాలక్ష్మి యొక్క పోటీ గురించి చెప్పాను కదా, దింపేసింది పాపం నవరత్నాలు. కానీ వీడేం చేశాడు? విశ్వాక్షం కళ్ళు మూసి కూర్చున్నాడు. కళ్ళు మూసి కూర్చుంటే ఎట్టా? విశ్వాక్షం, ఏ ఓంకారాన్ని అయితే నువ్వు పూజ చేస్తున్నావో, ఏ ఓంకారాన్ని అయితే నువ్వు ఉపాసన చేస్తున్నావో, ఏ ఓంకారాన్ని దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో ఈ విశ్వాన్ని చూస్తున్నావో, విశ్వాక్షం ప్రపంచం అంతటా నువ్వు చూడగలగాలి. దాన్ని అక్కడ వ్యక్తి కనిపించకూడదు, నీకు ఓంకారం కనిపించాలి. ఓంకారం కనిపించాలంటే కుక్క కుక్కగానే కనిపించాలి. కుక్క దత్తాత్రేయ స్వామిగా కనిపిస్తే మీరు ఆపరేషన్ చేయించుకోవాలి, లేకపోతే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కుక్క దత్తాత్రేయుడిలా కనిపించకూడదు, కానీ కుక్క కూడా దత్తాత్రేయ యొక్క అంటే సూర్యకిరణాల యొక్క ప్రభావంతోనే కనిపిస్తుంది అన్నది కరెక్టే. నువ్వు కుక్కను చూడగలిగావు, ఇంకా చూడగలిగావు. సూర్యకిరణాలు కుక్క మీద పడ్డాయి, ఆ కుక్క మీద పడినటువంటి సూర్యకిరణాలు నీ కళ్ళల్లోకి వచ్చాయి. దత్తాత్రేయ స్వామి ఎందుకు చూడగలిగాం? అదే లాజిక్. అందువల్ల కుక్కను చూసినా దత్తాత్రేయ స్వామిని చూసినా ఆ శక్తి వల్లే చూడగలుగుతున్నావు, అది వేరే విషయం. కానీ కుక్కని మాత్రం దయచేసి దత్తాత్రేయ స్వామిగా మీరు పూజించబాకండి. వద్దు, ఇంచేత నేను చెప్పాను కదా, నాకు చాలా బాధేసింది. మా స్నేహితుడు ఒకసారి చెప్పాడు, పిల్లి తాగింది పాలు మా వంటిలో వచ్చి, ఏమి బాధపడకరా కృష్ణ, సిద్ధి సాయి తాగేసేయడం, ఒళ్ళు పులకించింది, నాకు జ్వల్లరించింది, అంత అదృష్టం అంటున్నా పాపం. ఆయన కర్మ, ఆయన మీద జాలేసింది పాపం. పిల్లి రూపంలో వచ్చి తాగాల్సి వచ్చింది, మనిషిలాగా వస్తే ఇవ్వడం కాబోదు మనం అని జాలి కూడా వేసింది. సరే, నా జాలికి పాపం సిద్ధి సాయికి అవసరం లేదనుకోండి. కానీ దాని తర్వాత బ్రహ్మానంద పడిపోయాను, ఆయన తలుపు ముందుకు వేయలేదన్నాడు. సిద్ధి సాయి వచ్చి పిల్లి తాగింది అని ఆనందించకుండా తలుపులు వేసుకోవాలి అంటే నువ్వేం చూసావని? విశ్వాక్షం, మీ గమనిక కరెక్ట్ గా లేదు, మీ భావనలు కరెక్ట్ గా లేవు, ఉత్తిని మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. పిల్లిలో మీరు నిజంగా చూడగలిగితే సిద్ధి సాయిని అందరిలోనే కనిపిస్తుంది మీ సిద్ధి సాయి. ఇంకా అక్కడ మీకు కానివాడవుడు, ఏ గందరగోళం ఉండదు. కానీ కథలో పిల్లి రూపంలో వచ్చాడు, అంచేత మనకి కుక్క రూపంలో వస్తేనే నేను తప్పు ఉదాహరణ ఇచ్చాను. నేను కుక్క వస్తేనే సిద్ధి సాయి. మళ్ళా ఏం చేయాలి? కుక్కని మనం కట్టబెట్టి కొట్టాలి. కొట్టాక కుక్క దెబ్బ కారి కుయ్యి కుయ్యి అంటే మీ కారికి కూడా దెబ్బ తగలాలి. అప్పుడు కదా దత్తాత్రేయుడు ఏదో అన్నారు. అది ఎక్కడ జరుగుతుంది? ఏమీ జరగకుండా విశాలమైనటువంటి నాటకాలలో మనం పాత్రధారణ అవుతే ఏం ఆధ్యాత్మికత వస్తుంది? మర్చిపోండి, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం. ఈ విశ్వాక్షం, ఈ ప్రపంచం అంతటా కూడా నేనే, నా యొక్క ప్రతిరూపాలే, ఆ భగవంతుడి యొక్క ప్రతిరూపాలే ఉన్నాయి అన్నవాడు ఏం చేస్తాడు? విశ్వశంభువం. శం అంటే సుఖం, ప్రపంచానికి మంగళకరమైనటువంటి. అంచేత మనం యజ్ఞం చేసినప్పుడు ఏం చెప్తాము? విశ్వ కళ్యాణం కొరకు అంటాం అక్కడ. కానీ అక్కడ మన కోరిక ఏంటంటే నా కళ్యాణం కొరకు అనే పేరు మాత్రం విశ్వ అన్నాం. రజనీష్ ఒక అద్భుతమైనటువంటి కదా చెప్పేది, గురుత్వానికి ఎందుకయ్యా భారతదేశం విశ్వగురువు అంటాం? నువ్వు కూడా విశ్వగురువుడు అయిపోవచ్చు, విశ్వానికి గురువు అయిపోవచ్చు అన్నాడు. చాలా సింపుల్ టెక్నిక్ ఉందన్నాడు. మరి చూడండి, మీరు ఉపయోగించదలుచుకుంటే ఉపయోగించండి. ప్రతిరోజు సాయంత్రం కుర్రవాణ్ణి ఒక గంట సేపు మీ దగ్గరికి రమ్మనండి. వాడుకు చాక్లెట్ ఇస్తానంటే వచ్చేస్తాడు. కానీ వాడితో మీరు ఏం చెప్పాలి అంటే, మీ పేరు ఇవాళ నుంచి విశ్వం అని పెట్టుకోవాలి ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు అని. ఎవరైనా నన్ను చూపించవరు అంటే నా గురువు అని చెప్పు అన్నాడు. వాడుకు చాక్లెట్ ఇచ్చాడు. ఇప్పుడు వీడెవరు? గురువు. ఎవడికి గురువు? విశ్వగురువు. ఠగామని అయిపోతాం, అలా అవుతామా విశ్వగురువు? మరి మనకి విశ్వ కళ్యాణం కొరకు అంటే విశ్వానికి కళ్యాణకరమైంది ఏదో మనకు తెలుసా? ఇప్పుడు యుద్ధం రావటం విశ్వానికి మంచిదో, యుద్ధం రాకపోవటం విశ్వానికి మంచిదో మీకు తెలుసా? మనకేది మంచిదో మనకే తెలియదా? మరి విశ్వానికి మంచిదేదో ఎలా తెలుస్తుంది? అప్పుడు ఆ విశ్వ ప్రణాళిక మీకు తెలియాలి. అందుకే ఇక్కడ చెప్పాను కదా, ఆ బెల్స్ మరి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, ఎందుకు రావటం లేదు. మళ్ళా నేను దాని మీద పడితే గానీ బెల్స్ రావేను. మళ్ళా నేను అడగాలి ఏమయ్యా అయ్యా 49 గంటలు అని, మళ్ళా ఏదైనా గంట భోగిస్తే మళ్ళా ఊగుతాయేమో. ఇక్కడ వస్తాయి అవి స్థానాలు 49. అది మీకు తెలిస్తే కానీ విశ్వశంభం, విశ్వానికి మంచిదేదు, విశ్వం ఎప్పుడు యుద్దరంగంలోకి దూకాల్సి వస్తుందో, ఎప్పుడు విశ్వంలో శాంతి ఉంటుందో అది మనకు అర్థం కాదు. కానీ 5000 సంవత్సరాల ముందే ఋషులందరూ ఈ 2000 సంవత్సరాల యొక్క గొప్పతనాలు ఎందుకు చెప్పగలిగారు అంటే, వాళ్ళు విశ్వశంభువులు కనుక, విశ్వానికి మేలు కోరేవారు కనుక. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవం. మత్సరం పరమం పదం నారాయణతత్వము. జలతత్వాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి యజ్ఞంలో మనం కలశం పెడతాం, కలశంలో నూనె పెడతాం, అగ్నిని ప్రజ్వరిస్తాం. స్టీమ్ ఇంజిన్లో ఏం పెడతాం? నీరు పోస్తాం, అగ్ని పెడతాం. మామూలు డీజిల్ వాటిలో కూడా అంతే, ఎలక్ట్రానిక్ లో కూడా అయితే అక్కడ హీట్ రెసిస్టెన్స్ ద్వారా కరెంటు ద్వారా వస్తుంది. అంతేత అగ్ని నారాయణతత్వం అంటే జలతత్వం. ఈ రెండింటినీ ఎప్పుడైతే మనం ఉపయోగించుకోవడం నేర్చుకుంటామో ఈ మంత్రపుష్పం మన జీవితంలో పనిచేయటం మొదలవుతుంది. ఈ రెండు శ్లోకాలు మళ్లీ చదువుకుందాం మనం. నేను చెప్పాక అంటూ ఉండండి. ధాత పురస్తాజముదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చతస్రః తమైమం విద్వాన్ అమృతేన భవతి నాన్య పంధా అయనాయ విద్యతే. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. ఆ అక్షరమైనటువంటి పరమ పదంలోకి వెళ్ళిపోదాం మనం. ఆజ్ఞాచక్రంలోకి రండి, రిలాక్స్డ్ గా కూర్చోండి, సమర్పణ చేసేసుకోండి. ఇంకా సమర్పణ అంటే నువ్వు ఇష్టం వచ్చింది చెయ్యి, నేను ఇది కోరుతున్నాను అను, నాకు బాధగా ఉంది కనుక ఆరుస్తా, అది వేరే విషయం. కానీ నిన్ను మాత్రం ఇది చేయమని అడగం మనం, అది గుర్తుంచుకోండి. ఓ